சௌந்தரியசார சர்வஸ்வம்
மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாய் மகேஸ்வரம் பிரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாக விஷப்ராப்தம் சத்குரும் சத்யசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் சத்பிரம்மஸ்புரதான் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்து வேதவியாச புரோக்தமை பமர போத்தநாமாச்ச கிருத்தமைனட்டுவண்டி ஸ்ரீமத் பாகவதல்லோ தசமஸ்கந்தல்லோ பிரவேசிஞ்சாம். தசமஸ்கந்தல்லோ பிரதானங்க ஸ்ரீகிருஷ்ண பரமாத்ம உய்யாலலோ ஊதுத்துனட்டுவண்டி வேள அக்கட ஆகாம உய்யாலலோ உன்னவாடு திகாலிகா திகின் தர்வாத ఇంజేయాలి సరే ఉయ్యాలో ఉన్నప్పుడే సుఖం ఉయ్యాల దిగటం అంటే సుఖం వదిలిపెట్టడం అని అర్థం నాలుగు వైపులా నాలుగు దిక్కులా కాపాడే నాలుగు తాళ్ళు మనకు దూరం అయిపోతాయి నేల మీద నడుస్తాం ప్రాపంచికమైన అనేక విన్యాసాలు అనేక అనుభవాలకి మానవుడి జీవితం గురవుతూ ఉంటుంది ప్రతి అనుభవంలో నుంచి ఒక ఉదాత్త శైలిలో ఒక ఉదాత్త స్థాయిలో మహోదాత్తమైనటువంటి ఆంతరంగిక సిద్ధి శుద్ధి జరిగేలాగా జీవుడు నిరంతరము కూడా భగవన్ నామస్మరణం చేయాలి శరణు పొందాలి సమర్పణంగా ఉండాలి వినయశీలుడిగా ఉండాలి ఏది ఎట్లా జరిగినా ఇదంతా పరమేశ్వరుడు యొక్క దివ్య లీలా వైభవంగా మనం భావన చేయాలి ఈ నేపథ్యంలో భాగవతంలో కథ కాకుండా అంతరార్థంగా విచారణ చేశాము నిన్న శ్రీకృష్ణ పరమాత్మ ఉయ్యాలలో పడుకున్నప్పుడు అంగాంగీ భావంతో ఎటువంటి దేవతలను మనం దర్శనం చేయాలి ఒక పసిపిల్లవాడిని ఉయ్యాలలో ఊపుతున్నప్పుడు పరమాత్మకి సేవ చేసినట్టుగా చేయాలి ఒక తల్లి ఆ పని చేస్తుంది తండ్రికి అవకాశం ఉండదు తల్లి మాత్రం ఆ బిడ్డ పరమాత్మ యొక్క ప్రతినిధిగా భావిస్తుంది పరమాత్మ తనకు అనుగ్రహించినటువంటి ఒక వరదానంగా ఫలంగా భావన చేసి ఆ బిడ్డ తనంతట తాను కాళ్ళ మీద నిలబడి సచ్చరిత్రుడు కావాలి అని అన్ని వేళలా ఒక ఉదాత్తమైనటువంటి స్త్రీ కోరుకుంటూ ఉంటుంది. యశోద పరిస్థితి అంతే. యశోద నిన్న చెప్పుకున్నాం ఆవిడ మంత్రం. యశోదతో ఉన్నటువంటి నందుడు గురువు. ఈ మంత్రము గురువు కలిసి ఒక జ్ఞానస్వరూపుణ్ణి తయారు చేసింది. ఈ జ్ఞానస్వరూపుడుగా తయారైనాడా అంటే తయారైనదే జ్ఞానస్వరూపంగా ఇక్కడికి వచ్చింది. మహోత్కృష్టమైనటువంటి భగవద్గీతని మహాభారత సంగ్రామ వేళ బోధించటానికి ముందు జరిగినదంతా కూడా పూర్వరంగం పరమేశ్వరుడు యొక్క దివ్య లీలా వైభవం అని ఆ వైభవ స్థాయిని మనం విచారణ చేసినట్లయితే భాగవత కథలో ఆయన ఒక్కొక్కళ్ళని చంపుతూ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది మనకి. రాముడు అన్నాడు ఈ మాట. తాటకను చంపగానే విశ్వామిత్రుడితో శ్రీరామచంద్ర ప్రభు అన్న మాట ఏమిటి, నేను ఒక స్త్రీమూర్తిని చంపటానికై అవతారం తాల్చి వచ్చింది, ఇందుక నా జన్మ అన్నాడు. అంటే పంచభౌతిక దేహాన్ని ధరించినటువంటి పరమాత్మ కూడా ఒక్కొక్కసారి మాయావరణం కారణంగా స్మృతిని కోల్పోయి ప్రాకృతమైనటువంటి అనేక భావనలకు లోనై తాను కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. ఆ ప్రతిస్పందన ఫలితమే రాముడు యొక్క ఆ వైరాగ్యం. ఆయన నిత్య వైరాగి మనోసన్యాసి రాముడు. అసలు రాముడు ఎవడుంటే ఆయన సన్యాసి. ఏ సన్యాసి? మనోసన్యాసి. ఆయన మనస్సుని సన్యసించానన్నాడు. ఆయన మనస్సుని సన్యసించిన వాడు జీవన్ముక్తుడు అని అర్థం. కాటక సంహారం చేసిన, సుబాహువుని చంపిన, శివధనుర్భంగం చేసిన, అహల్యా శాప విమోచనం చేసిన, రావణ యుద్ధంలో రావణుడు హతం చేసిన పురుషోత్తముడైనటువంటి ధర్మమూర్తిగా ఆ యుగంలో నిలబడినా ఎలా చేశాడు? ఆయన విరాగి వెళ్ళి చేశాడు. ఎక్కడా తాను కర్తృత్వాన్ని వహించలేదు. కర్తృత్వం వహించకపోయినట్లయితే జీవికి సుఖం ఎక్కువ. అంటే కర్తృత్వం అంటే ఏం లేదు, నేను చేశాను. కొంతమంది ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, ఇది నేను చేశాను వదిలిపెట్టమన్నాడు. ఆ నేను చేశాను వదిలిపెట్టి నిన్న రెండు విషయాలు, నిన్న నవనీతం మన ఇంటికి పట్టుకెళ్ళిన రెండు చిన్న వెన్నముద్దలు ఉన్నాయి. జ్ఞాని ఏమనుకుంటాడు అంటే పరమేశ్వరుడు నన్ను సర్వదా రక్షిస్తూ ఉంటాడు అని జ్ఞాని అనుకుంటాడు. అనన్య భక్తి పారమ్యంలో పతాక స్థాయికి వెళ్ళిన వాడు అయ్యో భగవంతుడికి ఏమన్నా అవుతుందేమో అనుకుంటాడు. అది భగవంతుడికి ఏం కాదు అని స్థిమితమైన మనస్సున్నవాడే జ్ఞాని అవుతున్నాడు. ఈ అనన్య భక్తి, ఈ జ్ఞానం, ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధంగా కనిపిస్తాయి. ఆయనకేమండి ఏం కోరుతున్నాడు? మా దేవుడు బాగుండాలని కోరుకుంటున్నాడు, ఆయనకు ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాడు, ఆయన మునపట్లాగా పరిగెత్తాలని కోరుకుంటున్నాడు. ఇది జ్ఞాని లక్షణం కాదు. జ్ఞాని ఆ జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉంటాడంటే, ఆ పరమాత్మ నడిచాడా లేదా, వచ్చాడా లేదా, చూశాడా లేదా, నిన్నట్లా నిన్నటికి వాటికన్నా తేడా ఉందా, ఏమీ పట్టదు ఆయనకి. అనన్య భక్తి ఉన్నవాడికి బెరామీటర్ ఎప్పుడు అక్కడ ఉంటుంది, నిన్న బాగున్నారే వాళ్ళు ఏమిటో డల్గా ఉన్నారంటాడు, చూసే చూపు అంతే. పరమాత్మ ఎలా ఉన్నాడంటే ఆయన ఎలా ఉండదలుచుకున్నాడో ఆ రోజు అట్లా ఉన్నాడు అంతే. ఆ లక్ష్య లక్షణాలను రెండింటినీ గమనించుకుంటూ నిన్న విచారణ పూర్ణం చేసుకున్నాం. దిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుక. ఈ లోకంలో ఉన్న వారందరికీ ఆనందం కలిగించేది భాగవతం. ఇవాళ వసుదేవుడి దగ్గరికి, కంసుడి దగ్గరికి కప్పం కట్టడానికి వెళ్ళిన నందుడు వసుదేవుడితో కూడా కాసేపు మాట్లాడాడని, ఆ మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ వ్రజభూమికి తిరిగి వచ్చాడని, వ్రజభూమి అంటే అది ముముక్షు భూమి అని, మధుర అని పేరుతో ఉన్నప్పటికీ కూడా తామసంతో కూడిన కంసుడు అక్కడ రాజ్యం ఏలుతున్నాడని, ఈ రెండింటికి మధ్య కాలము అనేటువంటి యమున ఒక నది పరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తున్నదని, కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి పరమాత్మకి కాలము అధీనమే కాబట్టి ఆ కాలరాత్రి ఆ మధ్యరాత్రి ఆ నక్షత్రంలో వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మని తీసుకుని వెళుతున్నప్పుడు కాలమే ఆయనకు ఎడమిచ్చి పక్కకి తప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన అవతార కార్యక్రమంలో కాలము అడ్డం రావటానికి వీల్లేదు, వీలైతే కాలము ఆయనకు సహకరిస్తుంది, కాలం కూడా ఆయనకు ఒక ఉపకరణం అవుతుంది. అందుకనే జ్ఞాని యొక్క సంకల్పాలు జగద్ధితంగా ఉంటాయి, జగత్ కళ్యాణం కోరి ఉంటాయి, జగత్తు అన్ని వేళలా బాగుండాలి అని కోరుకుంటాయి. మానవుడు సాధారణ జీవుడు యొక్క సంకల్పాలన్నీ ఈ పని చేస్తే నాకేం లాభం వస్తుంది అన్న ఆలోచనలో ఉంటాయి. నాకేదో కావాలి అని చేసినట్లయితే ఆ కార్యము సిద్ధించదు, దానికి ఫలితం లేదు. కర్మకాండ కర్మయోగం సాగిస్తూ వెళుతూ ఉండాలి మన దారిని, మనం రావలసిన ఫలాలు అందుకుంటూ ఉండాలి, అందుకున్నవన్నీ పంచిపెడుతూ ఉండాలి, అందుకున్నవన్నీ దాచిపెట్టకూడదు. అందుకే స్వామి అన్నారు దాచిపెట్టితే అన్నీ పాచిపోతాయి అన్నారు. అది బ్లడ్ దుడ్డు రెండు చెప్పారు కదా, బ్లడ్ దాచిపెట్టుకోవటానికి లేదు ఇవ్వాలి, ఇస్తే కొత్త రక్తం వస్తుంది, దుడ్డు అయినా అంతే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అన్నారు. దాచిపెట్టో లాకర్లో పెట్టా దాన్ని చూస్తుంటేనేం పెరగదు, పిల్లలు పుట్టదు కదా. ప్రపంచంలోకి దాన్ని పంపించాలి, దానికి ఒక వాల్యూ ఎడిషన్ ఇవ్వాలి, దానికి గౌరవం ఇవ్వాలి, చక్కని చోట వాడాలి, జాగ్రత్తగా వాడాలి, అక్కరకొచ్చేట్టుగా వాడాలి, ఇంకొకరికో మనకో ఆనందం కలిగేలా దాన్ని వాడుకుంటూ ఉండాలి. ఇది వినియోగం. వినియోగం వేరు, వితరణ వేరు. వితరణ అంటే ఇచ్చి ఊరుకోవటం, వినియోగం అంటే సద్వినియోగం అయిందా కాలేదా. అందుకనే బిజినెస్ ప్రిన్సిపల్స్లో కూడా ట్రస్ట్ బట్ హ్యావ్ ఏ చెక్ అని ఒక మాట ఉంటుంది. మనం అందరినీ నమ్మాలి, బట్ హ్యావ్ ఏ చెక్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏది దుర్వినియోగం కాదు. అది పరమాత్మ శక్తి అయినా, జీవుడి తపస్సు అయినా, సాధకుడి సాధన అయినా, భాగవతుడి యొక్క పరమేశ్వరుడి యందున్న అనన్యమైన భక్తి అయినా, ఇవన్నీ ఒకటే అనేటువంటి ఆ భావనా సూత్రం ప్రకారంగా ఆ నందుడికి వసుదేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, కాలం ఎప్పుడూ ఒకలా ఉండకపోవచ్చేమో నంద, నీ పిల్లలు బాగా పెరుగుతున్నారు అని నువ్వు చెప్పావు, నాకు చాలా సంతోషం కలుగుతుంది. కానీ ఆ పిల్లలు పెరిగేటువంటి చోట ఏ రకమైన ఉత్పాతాలైనా జరగవచ్చేమో, కొత్త వారు ఎవరైనా రావచ్చేమో చూసుకో అన్నాడు. కొత్త వారు ఎవరో అక్కడ పుట్టారు అంటే ఇక నందుడు ఎవరిని లోపలికి రానివ్వడు. ఎవడు గనక లోపలికి రాకపోతే వ్రజభూమి విస్తారం కావటానికి వీల్లేదు, కాబట్టి అందరూ వస్తుండాలి. ఆ వస్తున్న వాళ్ళ మీద ఒక జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచమన్నాడు. ఇంతలో నందుడు రానే వచ్చాడు. నిన్న చెప్పాం ఏడు తిలశైలాలు నిర్మాణం చేశాడని, దాని నిండా బంగారం ఉంచాడని, సుమారుగా 100,000 గోవులని దానం ఇచ్చాడని, ఆ నందుడి ఆనందమే పరమానందంగా భాషిల్లిందని విచారణ. అయితే స్వామి ఒక అందమైన మాట చెప్పారు, మనందరం గుర్తుపెట్టుకోదగిన మాట, ఎ కెలామిటీ ఈజ్ ఎ వెరీ షార్ట్ ఇంటర్వల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ ఎ స్మాల్ కెలామిటీ బిట్వీన్ టూ కెలామిటీస్. అది ప్లెజర్ కూడా కాదన్నారు, రెండు దుఃఖాల నడుమ సుఖం, రెండు సుఖాల నడుమ ఒక దుఃఖం, అవి ఎప్పుడు పొంచి ఉంటాయి. ఇదే ఆనందం ఇది ఇట్లాగే ఉంటుంది అని అనుకోవటానికి వీల్లేదు, ఎందుకంటే లైఫ్ ఈజ్ నెవర్ స్ట్రైట్, ఇట్ ఈజ్ ట్రాన్సిషనల్, ఒక సౌండ్ వేవ్ లాగా వెళుతుంది. దాన్నే మనం ఉదాత్త అనుదాత్త అని రెండు పేర్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. ఆ సౌండ్ వేవ్లో ఒకటి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళింది అంటే కిందికి రావాలి, కిందికి వస్తున్నది అంటే పైకి వెళుతుంది అని అర్థం. అందుకనే ఎ విన్నర్ ఈజ్ ఆల్వేజ్ ఎ పొటెన్షియల్ లూజర్, ఏ లూజర్ ఈజ్ ఆల్వేజ్ ఎ పొటెన్షియల్ విన్నర్. ఈ రెండింటిని గమనించుకున్నట్లయితే నెమ్మదిగా సరే గోపగోపికలంతా వస్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లావణ్యాన్ని, ఆ మౌగ్ధ్యాన్ని, ముగ్ధత్వాన్ని, ఆ శిశుత్వాన్ని, పశుత్వాన్ని, పరమతత్వాన్ని సాకారంగా ఒక తేజస్వరూపంగా సర్వాంగీణమైనటువంటి మనోజ్ఞ సౌందర్య శరీరి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకుంటూ వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ఆ ఆనందం ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి అజాగ్రత్త వైపు దారితీస్తుంది. మహదానందంలో ఉన్నామనుకోండి, మన ఇంట్లో పెద్ద పెళ్లి జరుగుతూ ఉంటుంది, 200 మంది మన ఇంట్లోకి వచ్చారు, మన బీరువాళ్ళు తాళాలు వేసామా లేదా, పరుపు కింద పెట్టిన నక్లెస్లు ఉన్నాయా లేదా పట్టించుకోం, అసలు ఎవడూ లేనప్పుడు ప్రతి 10 నిమిషాలకెళ్ళేది ఉందో లేదో చూస్తుంటాం, చూడవలసిన వేళ చూడడం, చూడనక్కరలేని వేళ చూస్తూ ఉంటాం. ఎందుకని అంటే ఇంతమంది ఉన్నారు దొంగ ఎలా వస్తాడని, అసలు ఆ దొంగ వాళ్ళ మధ్యలోనే ఉంటాడు అని తెలియక అది. కాబట్టి అలా వచ్చిందే పూతన, అలా పూతన ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది అది? అక్కడక్కడక్కడక్కడ కంసుడి మరణానికి కారణమైనటువంటి నవ శిశువులందరినీ వధిస్తూ వచ్చింది, తింటూ వచ్చింది. తినటం అంటే ఒకే రకంగా కృష్ణుడి దగ్గరికి వచ్చినట్టుగా రాల, బహురూప వేషధారిణి అది. ఏ రకమైన రూపం కావాలంటే కామరూప విద్యా రహస్యం తెలిసింది, పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి కొన్ని క్షుద్రమైన విద్యలు తెలిసినటువంటిది గనక నెగటివ్ ఎనర్జీకి సంకేతంగా పూతన వచ్చింది. ఈ నెగటివ్ ఎనర్జీని పంపిన వాడెవరంటే నెగటివ్ ఎనర్జీకి మూలమైన కంసుడు. వాడు తామసం, వాడి పనుపున వచ్చినటువంటి పూతన కూడా తామస గుణ ప్రధాన సంపన్నమైనది కనుక అది అనేకమైనటువంటి అది అనేటువంటి మాట ఎందుకు వాడుతున్నామంటే, ఆమె స్త్రీమూర్తి కదా, జ్ఞానులు అది ఇది అనకూడదు కదా, వారు ఆమె అనాలి కదా అంటే, ఇక్కడ ఆమెని తర్వాత పరమ భాగవతోత్తముడైన వేదవ్యాసుడు, బొమ్మెర పోతనామాచ్యుడు అసలు పూతనెవరో చెప్పినప్పుడు పూతనకి నమస్కరించబోతున్నాం వీళ్ళ మనం. అది ఎప్పుడన్నా నమస్కరించేట్టుగా బిహేవ్ చేసిందే, కానీ అసలు విషయం తెలిసినప్పుడు నమస్కరిస్తాం. అది ఇక్కడే వచ్చింది, ఎక్కడ కంసుడి మాట లేకుండా సాగిపోతున్నది, పిల్లలంతా దాని నోట్లోకి వెళ్ళిపోతున్నారు, చంపుతున్నది ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నది. అట్లా వస్తూ వస్తూ ఏ ప్రాంతంలోకి వచ్చిందంటే వ్రజభూమిలోకి ప్రవేశించింది. ఆ వ్రజభూమిలో ప్రవేశించగానే దానికి మొన్న అనుకున్నాం అది ముముక్షు ప్రదేశము అని పేరు పెట్టుకున్నాం. ముముక్షు ప్రదేశాలు కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు పరమ ప్రశాంతమైనటువంటి ఒక చిత్తం మనకు ఏర్పడుతుంది, మన ఆందోళనలన్నీ కూడా అణగి ఉంటాయి, మనస్సుకు ఏర్పడిన అనేకమైన వృత్తులు నెమ్మదిగా నశిస్తూ వస్తాయి, మనకు తెలియకుండానే ఒక శాంతి పరిఢవిల్లుతుంది. అది దివ్యమైనటువంటి ఆవరణ ప్రభావం. ఆ ఆవరణ ప్రభావం ఎవరి వలన ఏర్పడుతుందంటే దానికి అధిష్టానమైన వ్యక్తి వలన ఏర్పడుతుంది. ఇవాళ ప్రజభూమికి భౌతికార్థంలో ఎవడు యజమాని అంటే మహానందుడు, నందుడు. నందుడు ఆ ఊరికి అధికారి, కానీ నందుడికి ఆనందమిచ్చేవాడెవడు? పురుషోత్తముడైనటువంటి కృష్ణ పరమాత్మ. ఆయనే అక్కడ ఉయ్యాలలో ఉన్నాడు కనుక వ్రజభూమి అంతా ప్రశాంత భూమి అయింది, ప్రసన్న భూమి అయింది, పవిత్ర భూమి అయింది, పావన భూమి అయింది, తపోభూమి అయింది, ధన్యభూమి అయింది, యోగభూమిక కాబోతున్నది. ఆ యోగభూమికలోకి ఎప్పుడైతే పూతన ప్రవేశించిందో ఎక్కడా ఏ ఇంట్లోనూ స్త్రీమూర్తి కనపట్టలేదట, త్రిమూర్తి కనపట్టం లేదు, చిన్నపిల్లలు అసలు కనపట్టం లేదు. ఇదేమిటి అసలు అంటే వ్రజభూమిలో అసలు సంతానమే కలగలేదా? ఎక్కడ విస్తారమైనటువంటి సంసార ప్రయోగం జరగలేదా? ఏ రకమైనటువంటి ఎక్స్పాన్షన్ లేదా అంటే అక్కడ ఇద్దరు బాలురున్నారు, ఒకడు బలరాముడు, రెండో వాడు కృష్ణుడు. వాళ్ళిద్దరూ ఉన్న కారణంగా అసలు అక్కడ ఎవరికి కూడా పిల్లల్ని కనాలన్న ఆలోచన కూడా పోయింది అక్కడ స్త్రీమూర్తులకి. ఎందుకని కలిగింది అంటే ఆ వచ్చిన వాళ్ళంతా కూడా వైరాగ్య భూమికలో నిలకడ చెందినటువంటి యోగులు గనక లేదా యోగినులు గనక వారికి సంసారం పట్ల అపేక్ష లేదు. నాకు పిల్లలు కలగాలి, నేను తల్లిని కావాలి, లేకపోతే నా జన్మ వృధా అని వాళ్ళు అనుకోవటంలా, నేను పుట్టాను వచ్చాను, పరమాత్మ ఇక్కడున్నాడు, వాడితో నేను ఎలా ఆడుకోవాలి, వాణ్ణి నా సొంతం ఎలా చేసుకోవాలన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆవరణం చుట్టూనే అందరి ఆలోచనలు సాగుతున్నాయి. దానికి మూలమైనటువంటి శేషభాగమైనటువంటి బలరాముడి యందు బలము చేత, రమ్యత చేత, సంకర్షణ చేత పరమాత్ముడికి అన్నగా వచ్చాడు. ఆయన మామూలుగా వచ్చాడా? అటు బలరాముడు మంచి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నాడు బలరాముడు. బలరాముడు అంటే మనకెంత గడ్డాలు మీసాలు పెట్టి చూపిస్తారు, అట్లా లేడు ఆయన. కృష్ణుడిలాగానే ఉన్నాడు ఆయన కూడా, కానీ కృష్ణుడు నీలదేహ ఛాయలో ఉన్నాడు. ఆ నీలవర్ణ ఛాయలో ఆ దేహంతో ఉన్నాడు. ఈయన మెరిసిపోతున్నటువంటి పసిడి వర్ణంలో బలరామదేవుడు ఉన్నాడు. ఆయన కూడా బలరాముడు అందరు, బలరామదేవుడు అంటారు. ఆ బలరామ దేవుడు అంటే దేముడు అనే మాట లేదు, దేముడు అని రాయకూడదు, దేవుడు అని రాయాలి. దేవుడు అంటే ఆడేవాడు, ఆడించేవాడు అని అర్థం. అది ఈ పరమాత్మ చేసిన ఈ సృష్టి అంతా కూడా ఒక క్రీడాస్థలం. ఇక్కడ ఆడుతున్న మనమంతా ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళమే. మరి ఎలా ఆడుతున్నామే అంటే ఆయన ఆడిస్తున్నాడు కనుక ఆడుతున్నాడు. ఆడిస్తున్నవాడు కనపడ్డేమి అని, అసలు వాడు ఎందుకు కనపడాలి? కొన్ని కనపడితే ఏం చేయబోతున్నాం? కనపడకుండానే ఇంత ఆట ఆడిస్తున్నాడే, కనపడితే ఏం చేస్తాడు అని. అందుకే ఆయన కనపడ్డు. కనపడితే ఈ ఆయన్ని ఆట ఆడనివ్వం మనం. అందువల్ల ఆయన పనిలో ఆయన, మన పనిలో మనం ఉంటాం. అటువంటి ప్రదేశంలో పూతన ప్రవేశించింది. ప్రవేశించి ఎక్కడున్నారు ఈ స్త్రీమూర్తులంతా అంటే యశోద ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఏం చేస్తున్నారు? మనం ఎప్పుడు చెప్పుకునేది జిహానం జిహానం సుజానేన మౌద్యం దుహానం దుహానం సుధాం వేణునాదై లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్నమస్తా అంటున్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముగ్ధత్వం పుట్టినప్పటి నుంచి అట్లాగే ఉన్నదట. ఏ తేజస్సుతో మొట్టమొదటిసారి కనిపించాడో అలాగే కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన చేతిలో ఇంకా వేణువు రాలేదు, కానీ ఉయ్యాల దగ్గరకు వెళ్ళి ఊపుతున్నప్పుడు ఆయనలో నుంచి వెలువడేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేణునాదం సుధామయంగా వినిపిస్తున్నదట. ఆ ఆకర్షణావలయంలోకి వీళ్ళందరినీ, ముక్త జీవులందరినీ కూడా లాక్కొస్తున్నాడు పరమాత్మ. అంతేగాని ఆ ఉయ్యాలలో పడుకున్నాడు, కానీ ఆ ఉయ్యాలంతా భువనమోహనమైనటువంటి ఈ లోకంగా కనిపిస్తున్నదట. ఈ లోకంలో ఎలా ఉన్నాడు? అడ్డంగా పడుకున్నట్టు కనిపించిన లిహానం లిహానం సుజానేన మౌఢ్యం, ఎన్నిసార్లు చూసినా అవని ఆకాశము కలిపినటువంటి విరాణ్మూర్తిగా ఉయ్యాలలో కనిపిస్తున్నాడట. అంత అందమైన ఒక బొమ్మ కొనుక్కున్నాం అనుకోండి, ఓ 1000 రూపాయలు పెట్టి దాన్ని ఎలా జాగ్రత్తగా చూస్తాం? బొమ్మ, అది ఒట్టి బొమ్మ, కింద పడితే పోవచ్చు, రేపు రంగు మారచ్చు, చేయి విరగచ్చు, కాలు ఎరగచ్చు, అన్నీ దానికి పోవటానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. బ్రహ్మే దొరికితే ఆ బ్రహ్మ దొరికాడు గోపికలకి. ఎలా దొరికాడంటే ప్రతిరోజు చూస్తున్నారు, ఎప్పుడూ చూద్దామనిపిస్తుంది. ప్రతిరోజు వింటున్నారు, మళ్ళీ విందామని అనిపిస్తున్నది. ఎందుకని అంటే పుట్టిననాటి నుంచి ఈ వరకు కూడా ఏ రకమైన ముగ్ధత్వము కూడా మారిపోకుండా జారిపోకుండా ఉన్నది. అటువంటి సమయంలో పూతన ప్రవేశిస్తే యశోద క్లౌడ్ 9 అంటాను చూడండి, క్లౌడ్ 9, దాని మీద మహదానందంలో ఆవిడ నేల విడిచి గాలిలో ఆకాశంలో తేలిపోతున్నది ఆనందం వల్ల. అటువంటి సమయంలో యశోద ఆనందం, ఇంటి యజమానురాలు ఆనందంగా ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ ఆనందం ఉంటుంది. ఆ ఇంట్లో యజమానురాలు ఆనందంగా లేదనుకుందాం 5 నిమిషాలు, ప్రతి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఉంటారు. మళ్ళీ ఆవిడ నవ్వితే అప్పుడు అమ్మయ్య ఏదో బాగానే ఉంది, అంతా సక్రమంగా ఉంది, లేకపోతే ఏదో ఇట్లా ఉన్నదని దిగులు పడిపోతారు. కాబట్టి యశోద ఆనందమే
వచ్చిన వారింద ఆనందంగా యశోద యొక్క ఆనందానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి, రూపము, అస్తిత్వము, తేజస్సు, బ్రహ్మత్వము అన్నీ కారణంగా యశోద ఆనందం 10 రెట్లు పెరిగి ఉన్నది. అంతా సర్వానందమయమైనటువంటి స్థితిలో వ్రజభూమి మహదానందంగా ఉన్నటువంటి వేళ ఆ పూతన ప్రవేశించింది. ఎట్లా ప్రవేశించాలి? రాక్షసులా వచ్చి ఎత్తుకెళ్ళిపోతే లాభం లేదు. రానివ్వరు. ముందు లోపలికే ఒకనొక క్షణంలో యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న రోదనం చేశాడు, కొద్దిగా ఏడిచాడు. ఏడిచాడు అనగానే తల్లికి వాడికి ఏదో ఆకలేసింది అని అనిపిస్తుంది. వాడికి అయిందో లేదో ఇంక తెలియదు, కానీ అయినట్టు సంకేతం వస్తుంది. వీడికి పాలిచ్చేటువంటి వేళ గనక పాలిద్దామని దగ్గరకెడుతున్నది. ఆ సమయం చూసింది పోతన, పూతన చూసి ఒక్కసారిగా తన దేహాన్ని జగన్మోహనమైనటువంటి రూపంగా మార్చుకుంది. అంటే అంతవరకు ఆ వ్రజభూమిలో అంతా అంతఃసౌందర్యంతో వెలిగిపోతున్న స్త్రీమూర్తులే తప్ప బాహ్య సౌందర్యంతో ఆకర్షణావలయంలోకి లాగగలిగిన ఒక్క స్త్రీ లేదు. వాళ్ళ సౌందర్యం అంతా అంతరంగికం, అది ప్యూర్ ప్రిస్టైన్ క్లియర్ పర్ఫెక్ట్. కానీ ఈ ప్రపంచాకర్షణకు కూడా ఒక స్త్రీమూర్తి కావాలి గనక అటువంటి ఆకర్షణ ఉన్నట్టుగా ఒక దేహాన్ని నిర్మాణం చేసుకున్నది. యశోదకి అడ్డం వెళ్ళింది. అడ్డం వెళ్ళి ఈ పిల్లవాడికి నేను పాలిస్తాను అన్నది. యశోదకి పోనీలే అనుకు. పోనీలేని ఎందుకనుకున్నది? ఆమె కదా ఇవ్వవలసిందంటే అలా రోజూ గోపగోపికలంతా వంతుల వారీగా ఆయనతో ఆ క్రీడలో ఆ మాతృత్వాన్ని అనుభవిస్తున్నారు. కడుపునే బిడ్డ పుట్టాలా, అవసరం ఉందా? ఎవరికో పుట్టినటువంటి బిడ్డ మన బిడ్డ కాదా అన్న భావన గోపగోపికా స్త్రీల అందరికీ ఉన్నది గనక ప్రతిరోజు స్తన్యమిచ్చి పరమాత్మకి ఆనందాన్ని కలిగిస్తూ ఆనందాన్ని మళ్ళీ తమలో క్షీరంగా పాలుగా మార్చుకుంటున్న ఆ స్త్రీమూర్తుల స్థాయిని అర్థం చేసుకున్నటువంటి పూతన తాను పాలిస్తాను అని వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి వేళ యశోద పక్కకి తప్పుకున్నది. పూతన ఆయన చూస్తున్నది, ఎవరిని? శ్రీకృష్ణ పరమాత్మని. ఆయన ఉంది హాయిగా క్షీరసాగరంలో ఉయ్యాల్లో పడుకొనున్నాడు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఆనందమంతా చూసేవాడిదే తప్ప పడుకున్నవాడిది కాదు. నిజానికి ఆసుపత్రిలో మంచం మీద ఎవడన్నా పడుకున్నాడు అనుకోండి, కష్టం ఎవరికి? వాడికేం లేదు, వాడిని చూడటానికి 100 మంది మనుషులు, ఓ డాక్టరు, కావలసిన అన్ని వసతులు వాడికి అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. వాడి ప్రమేయం ఏం లేకుండా వాడికి సాధన జరిగిపోతుంది. ఈ మెట్లెక్కి దిగి చూసి వచ్చి వెళ్ళి ఇవన్నీ అరేంజ్ చేస్తారే, దుఃఖం వాడిది. కాబట్టి కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడంటే హాయిగా పడుకొని ఉన్నాడు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పాలిచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఆయన అనంతుడు, అచ్యుతుడు, పరమాత్మ. ఎవరైతేనేమి, ఆయనకు అందరూ తల్లులే, అందరూ బిడ్డలే. అందుకనే అన్నమాచార్య గారు అంటారు, చేరి యశోదకు శిశువితడు. యశోదకి శిశువు కానీ సర్వ జగత్తుకి ఈయన తల్లి అంటాడు, తండ్రి అంటాడు. ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు అంటాడు. ఈ ధారుణి అనేటువంటి తండ్రి, ఈ భూమి అనేటువంటి దానికి తండ్రి ఎవరయ్యా? వసుంధర. దానికి బ్రహ్మ ఎవరంటే పరమాత్మే కదా అని వెంకటేశ్వర స్వామిని ఆయన చక్కగా సంకీర్తన చేస్తాడు. నేను చెప్పుకున్నా పరమాత్మకు వచ్చిన కష్టాలు కూడా కాస్త చెప్పాడు. పాము జన్మేలేని వాడికి జన్మొచ్చింది. పుణ్యాహవచన కార్యక్రమాలు అక్కర్లేని వాడికి అవన్నీ జరిగినాయి. ప్రపంచంలో అక్కర్లేని వాడికి అన్నీ జరుగుతాయి, కావలసిన వాడికి ఏమి జరగవు. ఇది కావాలి అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నాకేమీ అక్కర్లేదని మీ ఇంట్లో మీరు కూర్చోండి, అన్నీ జరుగుతాయి. ఇది ఇది జీవిత సత్యం. పరమాత్మకి కూడా అటువంటి వాడే చక్కనిగా ఇష్టం.
చెన్నందు సంతోష దృష్టియుతుండై నగుచున్ జనార్దనుని మాకింబుల్ సురోషించి ఉన్న ఎడన్ రుద్రుని భంగి ఒప్పు సుఖానందమున్ పొంది తన్మయుడై బ్రహ్మము భాతి భాలుడు అమరున్ బాహుళ్య బాల్యంబునన్.
ఎలా ఉయ్యాల్లో పడుకున్నట్టంటే ఎప్పుడన్నా కోపం నటించినట్టు, పసిపిల్లవాడికి చికాకు కలిగినట్టు ఆ కృష్ణుడు వెనక కనిపిస్తే శివుడు పడుకున్నట్టున్నది. అసలు ఏమీ లేకుండా హాయిగా కళ్ళు మూసుకొని పసిబాలుడు నిద్రపోతుంటే
బ్రహ్మ తన రచనా కార్యక్రమంలో ఉన్నాడా అన్నట్టు బ్రహ్మ ఉన్నాడట. కాళ్ళు చేతులు అటు ఇటు ఆడిస్తూ సర్వ జగత్తుని 360 డిగ్రీల్లో చూస్తూ ఆ చిన్న ఉయ్యాల పరిధిలోనే పరవశంగా అటు ఇటు తిరుగుతున్న కదులుతున్న మెదలుతున్నటువంటి పరమాత్మ విష్ణువుగా కనిపిస్తున్నాడట. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే ఏకరూపమై శ్రీకృష్ణుడుగా ఉయ్యాలలో ఉన్నాడు అని అర్థం. అప్పుడు ఆ సమయంలో
కంసుపంపున బాలఘాతిని పూతన,
ఎవరయ్యా ఈ పూతన అంటే బాలఘాతిని, పిల్లలను చంపేది అని అర్థం.
పల్లెల మందల పట్టణముల ఇలయలతో బలహింసగా వించుచు చనుచు ఎవని పేరు శ్రవణ వీధి పడిన ఎంత సర్వభయ నివారణమగు అట్టి దైత్యాంతకుండు అవతరించి ఉన్న నందుని పల్లెకొకనాడు ఖేచరి వచ్చి.
ఖేచరి అయి వచ్చిందట, అదేదో సముద్రం దాటి యమునా నది దాటి నేల మీద పరిగెత్తి రాలే. ఖేచరి అంటే ఖే అంటే ఆకాశం, ఆకాశయానం చేసి డైరెక్ట్గా అక్కడ దిగిందట. ఎవరి పేరు వినపడితే శత్రు భయంకర సంకీర్తనం అవుతుందో, ఎవరి నామములన సర్వ ఇంద్రియాలు కూడా శమిస్తాయో, అటువంటి పరమాత్మని కన్న నందుడు వ్రజభూమిలోకి ఖేచరి విద్య. అది ఆధునిక కాలంలో అంటే కలియుగంలో శంకర భగవత్పాదులు ఒక్కసారే దాన్ని వినియోగించారు. ఒకే ఒక్కసారి తన తల్లి మరణించినప్పుడు తల్లికి తాను ఒక అభయం ఇచ్చారు. సన్యాసం తీసుకున్నప్పుడు ఆమె ఏం కోరలే, నాయనా నువ్వు ఎక్కడ ఉన్నా నా ప్రాణ నిర్గమన వేళ నా దగ్గర ఉంటావా అని అడిగింది. ఉండు అని ఆదేశించింది. ఆ ఉండు అని ఆదేశించినందువలన ఎక్కడో ఉన్న శంకర భగవత్పాదులు కేవలం ఒక క్షణమాత్ర కాలంలో ఖేచరి విద్య వలన దానిని ఉపాసన చేసి కాలడిలో ఆయన దిగారు. అది మనం చూస్తాం, అది చరిత్రలో ఉన్నటువంటి విషయం. ఆ ఖేచరి అది పాజిటివ్, ఇది నెగటివ్, కానీ దిగి నెగటివ్గా కనిపించే పాజిటివ్ అన్నమాట.